गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः श्रीं श्रीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् श्रीं 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 ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम
మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము ఆధ్యాత్మికత. ఇది నిరంతరం మనం గుర్తుంచుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయిపోవచ్చు, ఓ బిర్లాయో ఓ టాటాయో అయిపోవచ్చు. ముఖ్యంగా ఈ భారతీయ ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఇక్కడ జీవించాలి. మీరు ఏమిటి ఆ లక్ష్యము అంటే చేతనత్వ విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రజ్ఞ యొక్క విభిన్న స్థాయిలు. దాని గురించి మనం నిరంతరము చర్చించుకుంటూ ఉన్నాం. మనం ప్రజ్ఞ యొక్క స్థాయిలలో మూడు స్థాయిలు మనకి అందరికీ సర్వ విదితమే. మెలకుగా ఉంటాం, కలలు కంటూ ఉంటాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఈ మూడు స్థాయిలలో ఉన్నటువంటి భేదమును అర్థం చేసుకుని సైమల్టేనియస్ గా మూడు స్థాయిలను ఉపయోగించుకునేటటువంటి విద్య యోగము. యోగము అంటే కలపటం. జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్య ఉన్నటువంటి యోగము సైన్స్ చాలా అభివృద్ది చెందినటువంటి. ఏంటి దాని బాధ, ఎందుకు డాన్స్ చేస్తుంది? గొడవ చూసా? మీరు ఒక కన్ను వేసి ఉంచాలి, చదవకూడదు. అది చదవటం లేదుగా. ఆధునిక విజ్ఞానము సైన్స్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే స్వప్నావస్థకు జాగ్రత్త అవస్థకు మధ్య లింక్ అది. అందువల్ల సైన్స్కి అంత గొప్పతనం. కానీ భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు స్వప్నావస్థకు మాత్రమే కాకుండా నిద్రావస్థకి స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి మూడింటికి యోగం కనిపెట్టారు. యోగము అంటే లింక్, సంబంధం. జాగ్రత్త అవస్థలో మనం ఎంత స్పష్టంగా ఖచ్చితముగా చెప్పి చేయగలుగుతున్నాము, కళలను కూడా అలాగా జీవించగలిగితే మనకి కళ అనిపించేది ఆధ్యాత్మిక వేత్తలు చెప్పేది ఏమిటి అంటే అది ఒక లోకము. ఆ లోకము నుంచి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే మనం తీసుకురావటం వల్ల అది కళ్ళ అనిపిస్తుంది. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కనుక ఉంటే చేతనత్వం యొక్క అవగాహన జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ కంటిన్యూ అవ్వగలిగితే, అందుకే భగవద్గీతలో కూడా యోగము మీ దుఃఖాలను ఎప్పుడు పోగొడుతుందో చాలా స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ శ్లోకాన్ని తప్ప మిగతా అంతా వింటారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు సెల్ఫ్ ఎవిడెంట్. ఇందులో మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే అది ఏం లేదు. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆ పాయింట్ వదిలేస్తాం. యోగము మీ దుఃఖాలను పోగొట్టాలి అంటే స్వప్న స్థితిలో కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ఉండాలి. అంటే ఏంటన్నమాట, కాలేజీకి వెళ్తాం చదువుకుంటాం, మళ్ళా ఇంటికి వస్తాం, మిగతా పనులు చేసుకుంటాం. అలాగే రాత్రి నిద్రపోయినప్పుడు స్వప్న లోకములో మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళగలగాలి, ఏమి చేయదలుచుకుంటే అది చేయగలగాలి. యుక్త స్వప్నావబోధస్య డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అని చాలా పెద్ద సైన్స్. మన భారతదేశంలో స్వప్నాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. స్వప్నాలకి అవతారాలకు మధ్య సంబంధం అందరికీ తెలుసున్నదే కదా. అవతార పురుషులు జన్మించేటప్పుడు వాళ్ల తల్లి కాని తండ్రి కాని వాళ్ల నికట సంబంధికులు కాని ఖచ్చితంగా ఒక దివ్యమైనటువంటి స్వప్నాలను దర్శించారు. కానీ వాళ్ళకి ఆ కంటిన్యూటీ తెలియదు. మనకి జ్వరం వస్తూ ఉంటుంది, సాయంత్రం తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళా 3 గంటలు వస్తూ ఉంటుంది, మళ్ళా తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, జ్వరం వచ్చింది తగ్గిపోయింది, జ్వరం వచ్చింది తగ్గిపోయింది అని. కానీ యుక్త స్వప్నావబోధస్య సూక్ష్మలోకి చూడగలిగే వాడికి అది మలేరియా అని తెలిసిపోతుంది. వస్తుంది వస్తుంది, మనకేమనుకుంటాం ఆ తేడా. అలాగా స్వప్న జగత్తుని విశ్లేషణ చేయగలిగేటటువంటి వ్యక్తులు లేనటువంటి రాజ్యములో ఉండవద్దు అని వేదం చెప్తుంది. నేను ఆ చెప్పుడు ఆగేంత వరకు ఆగానంతే. అంచేత మనం ఏం చెప్తాడు, స్వప్నాలను విశ్లేషణ చేయగలిగేటటువంటి వ్యక్తులు లేకపోతే ఆ రాజ్యంలో ఉండొద్దంటాడు. అసలు అనవసరం జీవించడం ఆ రాజ్యంలో, ఆ రాజు అసలు అనవసరం అంటాడు. డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ ఈనాడు సైకో అనాలిసిస్ లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కానీ సమస్య ఏంటంటే డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ చేసేటటువంటి వ్యక్తి కూడా అక్కడికెళ్లి చేయడు, ఇక్కడ ఉన్నటువంటి స్థాయిలోనే చేస్తున్నాడు. కనుక యోగి కాలేకపోతున్నాడు వాడు. ఇంకో ప్రమాదం ఎక్కడుంది, స్వప్నములు అనేక స్థాయిల్లో వస్తూ ఉంటాయి. 5 రకాలైనటువంటి స్వాప్నిక స్థితుల గురించి యోగ విద్య తెలుపుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి అంటే, మామూలుగా మనం స్నానం చేస్తే మాలిన్యాలు ఎలా పోతాయో, రోజల్లా మనం సేకరించినటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ రకరకాలుగా అది పోతూ ఉంటుంది. ఆ కళలకు విలువ లేదు. ఎంత విలువ ఉంది, స్నానం చేస్తే మాలిన్యం పోయినంత విలువ మాత్రమే ఉంది. 90% మనకు వచ్చేటటువంటి కళలు అలాంటివి. రెండవ రకమైనటువంటి కళలు ఉన్నాయి, అది చాలా ముఖ్యం. అదేంటి అంటే 6 నెలల ముందే మీకు ఫలానా రోగం రాబోతోంది అని చెప్తుంది. మన శరీరములో రాబోయేటటువంటి మార్పులను గుర్తించి ఆ విశాలమైనటువంటి కంప్యూటర్, మనస్సు అనేటటువంటి కంప్యూటర్ తెలిపిస్తుంది 6 నెలల ముందే కొన్ని స్వప్నాలు మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి. మీకు ఫలానా రోగం రాబోతు, చిన్న రోగం కావచ్చు, పెద్ద రోగం కావచ్చు. ఇవి 2 రకమైనటువంటి స్వప్నాలు. అంటే మొదటి రకమైనటువంటి ఏంటి, మాలిన్యాలను కడిగి వేసేటటువంటి స్వప్నాలు. 2వ రకమైనటువంటివి మీకు రాబోయేటటువంటి రోగములను నివారించేటటువంటి స్వప్నాలు. 3వ రకమైనటువంటి స్వప్నాలు ఉన్నాయి, 3rd కేటగిరీ, భవిష్యవాణి, భవిష్యత్తును తెలిపేటటువంటి స్వప్నాలు. అంటే రోగం గురించి కాదు, భవిష్యత్తులో రాబోయేటటువంటి మార్పుల్ని వాటి గురించి కలిపేటటువంటి స్వప్నాలు. నాలుగో రకమైనటువంటి స్వప్నాలు మీ యొక్క మానసిక స్థితిలో వచ్చేటటువంటి లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు దాన్ని ఆల్ఫా బీటా గామా డెల్టా వేవ్స్ అని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచి పట్టుకుంటున్నారు? చిన్న నుంచి పట్టుకుంటున్నారు. వాళ్ళు ఆ తలానికి వెళ్లి పట్టుకోవటం లేదు. ఐదో రకమైనటువంటి స్వప్నములు చాలా అరుదు, కానీ చాలా ముఖ్యం మనకి. అదేంటంటే గురువుతో ముఖాముఖి. ఎప్పుడూ కూడా మీకు భౌతిక జగత్తులో గురువు లభించడు. ఎవరికి భౌతిక జగత్తులో డైరెక్ట్ గా గురువు లభించలేదు. ముందే గురువు ఎక్కడ లభిస్తాడు అంటే స్వాపనిక జగత్తులో లభిస్తాడు. లభించిన తర్వాత భౌతిక జగత్తులో మీరు అతన్ని గుర్తుపట్టగలరు, కానీ లేకపోతే మీరు గుర్తుపట్టలేరు. భౌతిక జగత్తులో ముందే పరిచయం లేకపోతే మీరు ఎలా గుర్తుపడతారు గురువుని? వాడేం బోర్డు వేసి పెట్టి తిరుగుతూ ఉంటాడా, నేను గురువుని నేను గురువుని అని? నేను గురువుని నేను గురువుని అని బోర్డు వేసి తిరిగేవాడు గ్యారంటీగా గురువు కాదు. ఈ ఐదు రకాలైనటువంటి స్వప్నాలను మీరు విశ్లేషించడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటారు? గురువుల యొక్క చరిత్రను అధ్యయనం చేసి. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు నిన్న చెప్పిన దానికి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనస్సు అనేది యోగ విద్యలో దీని గురించి చెప్తున్నాం, బ్రెయిన్ కాదు. బ్రెయిన్ మనస్సుని శరీరమును కలిపేటటువంటి ఒక లింక్. మనస్సు అనేది ఎక్కడుంది శరీరంలో? ఇంతవరకు సైకాలజిస్ట్ చెప్పలేదు. బ్రెయిన్ మనస్సు కాదు అది తెలుస్తూనేగా, ఎక్కడుందో ఎవడు చెప్పలేడు. అది మాత్రం గ్యారంటీ ఉందని తెలుసు అందరికి. నా మనస్సు బాగోలేదంటాడు ఫలానా అంటాడు, ఫలానా అంటాడు. కానీ ఎక్కడుందా కానీ మనస్సు? కాళ్ళలో ఉందా, చేతిలో ఉందా? ఏదైనా తువాలు తీసుకొచ్చిస్తే మంచిది కదా, తెలిసి వచ్చాడు. కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళా తెలిసి రాకండి, గొడవకు తీసుకెళ్ళండి. అంచేత ఆ మనస్సు ఎక్కడుందని, వేర్ ఈజ్ ద మైండ్? నా మనస్సు బాగోలేదు, ఇవాళ మూడు బాగుంది, ఇవాళ మూడు బాగలేదు. ఆ మనస్సు ఎక్కడుందో కనుక మీరు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా విచిత్రమైనటువంటి రహస్యం మీకు బోధపడుతుంది. సర్వత్రా ఉంది మనస్సు. మీరు మాత్రమే స్పేస్ టైం కంటిన్యూయం కి లింక్ అయి ఉన్నారు, కానీ మనస్సుకి స్పేస్ టైం కంటిన్యూయం లేదు. ఇప్పుడు మనం కూర్చునున్నాం. చిన్నప్పుడు ఐదేళ్లప్పుడు ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు ఒక సంఘటన జరిగింది, అది ఎంత ఆనందకరమైనటువంటి సంఘటనో తెలుసా? ఖచ్చితంగా మీ మనస్సు మళ్ళా ఐదేళ్ల మానసిక స్థితిని అనుభవిస్తుంది. మీకు నచ్చని సన్నివేశం జరిగిందనుకోండి, ఇప్పుడు మీరు అలాగే ఫీల్ అయిపోతారు. మీకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయో 40 ఏళ్ళు వచ్చాయో, ఎప్పుడో 5 ఏళ్ళ నాడు జరిగిన సంఘటన కదా, మళ్ళా ఎందుకు అలా ఫీల్ అయిపోవటం? జరిగింది అని చెప్పొచ్చు కదా. గుర్తు చేసుకోండి, జరిగింది అని చెప్పొచ్చు కదా. చెప్పం మీకు ఖచ్చితంగా అనుభూతి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఋషులు ఏం చెప్తారు అంటే, మీరు ఆలోచించినటువంటి ప్రతి ఆలోచన, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్కి మీరు ఆలోచించినటువంటి ఆలోచన కూడా ఆ మనస్సు అనేటటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చేతనత్వం మీద రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఆకాశిక రికార్డ్స్ అని కొన్ని స్పిరిచువల్ బుక్స్ లో చెప్తారు. చిత్రగుప్తుడు చిట్టాలని మన మామూలు వాడుక భాషలో చెప్తుంటాం. ప్రతిదీ రాసి పారేస్తూ ఉంటాడు చిత్రగుప్తుడని. తనేం రాయుడు, టేప్ రికార్డర్ లో నేను మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. పిల్లలు పరిగెట్టేటటువంటి అడుగుల జాడలు పడతాయి, ఈ వర్షపు చినుకుల చప్పుళ్ళు పడతాయి, అవి ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అవేం మనకి ఏది ఇంపార్టెంటో అది పట్టుకుంటాం ఇన్ని శబ్దాలలో. మన మనస్సులు కూడా ఏం చేస్తాయంటే ఆకాశిక రికార్డ్స్ లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను కానీ గమనించుకుని వాడి భౌతిక జగత్తుకి అవసరమైనటువంటి విషయాలను మాత్రమే పట్టుకుంటుంది, మిగతా వాటిని వదిలేస్తుంది. అది చెయ్యకుండా ఉంటే యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖః. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే నిన్న చెప్పినటువంటి అగ్ని విద్యను కూడా మీరు ఇంకోసారి అర్థం చేసుకోవాలి. అది అర్థమయ్యి అర్థం కానట్టుంటుంది. మీకు అర్థమైపోతే మీరు చేసేస్తారు. అది ప్రశ్న అక్కడ ఏమీ లేదు. పదము పదార్థముగా మారటము అగ్ని విద్య. మొత్తము యోగ విద్యలో జరిగేటటువంటి మార్పులు ఏంటి అంటే, నేను ఒక యాపిల్ పండు అంటాను, నా చేతిలోకేం రాదు, కానీ అది ఒక పదమే కదా, యాపిల్ అనేటువంటి పదముకు పదార్థం ఏంటి? చేతిలో కనిపించేటటువంటి పండు. అంచేత పదము ఎలా మారుతోంది? పదార్థముగా మారుతుంది. పదము పదార్థముగా తక్షణమే మార్చగలిగితే మీరు యోగులు, శ్రమించి చేయగలిగితే మనుష్యులు, అంటే యోగులు కారు. అంతే తేడా. మళ్ళీ అర్థం చేసుకోండి, అది చాలా సింపుల్ టెక్నిక్. అది కానీ ఈ సింపుల్ టెక్నిక్ లో ఊహ జగతి వెళ్ళిపోయి కొంచెం మన మానసిక స్థితి చెదిరిపోవచ్చు. అది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. పదము పదార్థముగా మారినప్పుడే నువ్వు యోగివి. అంటే ఏంటి, నువ్వు మాట అంటావో జరుగుతుంది. ఏమంటావు, ఈ మైక్ తీసిలా పెట్టు అని తనతో అంటాను, తను తన చేయి తీసుకెళ్లి అక్కడ పెడుతుంది. అంటే నా మాటలు ఏం చేశాయి, ఆకాశంలో కొన్ని తరంగాలు క్రియేట్ చేశాయి. క్రియేట్ చేసి ఇంకొకళ్ళ చేతిని ఉపయోగించుకుంది. నా చేతిని ఉపయోగించుకోకుండా ఇంకొకళ్ళ చేతిని ఉపయోగించుకుంది. మనం కదలలే అక్కడ. అంచేత పదం ఏం చేసింది, ఇంకొక పదార్థాన్ని ప్రభావితం చేసింది. అది పదార్థమే కదా. అంచేత పదము ఏమి చేయగలదు, పదార్థాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు. మొత్తము భారతీయ యోగ విద్య కానీ మంత్ర విద్య కానీ మంత్ర జపాలు కానీ పదము పదార్థముగా మారుట. అంచేత వాడు, నేను నిన్న చెప్పాను కదా ఉదాహరణ, రావణాసురుడు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తారు. తపస్సు చేస్తారు ఏం చేస్తారు, బ్రహ్మాయ నమను, బ్రహ్మదేవుడికి నమస్కారం అను, బ్రహ్మదేవుడికి నమస్కారం, బ్రహ్మదేవుడికి నమస్కారం, బ్రహ్మదేవుడికి నమస్కారం అనేటటువంటి పదాన్ని రిపీట్ చేస్తారు. ఎన్నాళ్ళు రిపీట్ చేస్తారు, ఆ పదార్థము కనిపించేంత వరకు. దాన్నే సాక్షాత్కారం అన్నాం. మనకు ఆ ఓపిక ఉండాలి. నేను కళ్ళు మూసుకున్నాను, నాకు దివ్యమైనటువంటి రూపం కనిపించింది, నేను కళ్ళు మూసుకున్నాను, నాకు రాముడు కనిపించాడు, నేను కళ్ళు మూసుకున్నాను, ఏమీ లాభం లేదు. ఇంచేత అది సాక్షాత్కరింపబడలేదు. అలాగే మన యోగుల చరిత్ర చదివితే చాలా మందికి వాళ్ల వాళ్ల ఇష్ట దేవతల సాక్షాత్కారం జరిగింది. ఎన్నాళ్ళలో జరిగింది, ఒకరోజు రెండు రోజుల్లో జరిగిందా? కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది, వాళ్ళంతా వదిలేసి అదే ఏకైక ధ్యానముగా చేసినప్పుడు. కానీ ఆ విద్య యొక్క రహస్యం మీకు బోధపడితే మీరు పార్ట్ టైం కూడా చేయొచ్చు. దాన్ని తపశ్చర్య అన్ని పార్ట్ టైం అయిపోయినట్టే తపస్సు కూడా పార్ట్ టైంగా చేయొచ్చు. కానీ మతిస్థిమిత ఉంచుకుని, నేను పోలీసుని, సబ్ ఇన్స్పెక్టర్ని, నేను డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళాను, ఎవడైనా నేను చెప్పిన మాట వింటాడు. అంచేత ఇంట్లో నా పిల్లలు వాళ్ళు మాట వినాలంటే వింటారంటారా?